తపస్సును గురించి భగవానుడు ఏం చెప్పాడో నేను తెలుసుకుందాం. ఆ తర్వాత తపస్సులో మూడు విధాలైనటువంటి తపస్సులు, సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు అని మూడు ఉన్నాయని, అందులో సాత్విక తపస్సు ఎలాంటిదో మనం నేను చెప్పుకుందాం 14వ శ్లోకంలో. ఈ రోజున వాచిక తపస్సు ఎలాంటిది అనేటువంటిది ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం 15వ శ్లోకం చూడండి. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం, ఉద్వేగం లేకుండా మాట్లాడాలి, అటువంటి మాటలే మాట్లాడాలి. మనకి అసలు తపస్సు అనేటువంటి దాంట్లో మూడు రకాలు. తపస్సు శారీరకంగా చేసేటువంటి తపస్సు, వాచికంగా చేసేటువంటి తపస్సు, మానసికంగా చేసేటువంటి తపస్సు. ఈ మూడు రకాల్లో శరీరంతో చేసేటువంటి తపస్సును గురించి నేను చెప్పుకున్నాం. ఇప్పుడు వాచిక తపస్సు, వాక్కు, మన వాక్కు శుద్ధం కావాలి. శరీరం శుద్ధం కావడానికి శరీర తపస్సు, వాక్కు శుద్ధం కావడానికి వాచిక తపస్సు, మనసు శుద్ధం కావడానికి మానసికమైనటువంటి తపస్సు. కాబట్టి ఇదంతా వాక్కుకి సంబంధించినటువంటి. అందుకని మన వాక్కు ఎట్లా ఉండాలి, మనం మాట్లాడే మాట ఎట్లా ఉండాలి? అనుద్వేగకరం, ఉద్వేగం లేనటువంటి మాటలు, ఉద్రేకం కాకుండా ఉండేటువంటి మాటలు మాట్లాడాలి. అలాగనే సత్యం, మనం మాట్లాడే మాటలు ఎట్లా ఉండాలంటే అది సత్యమై ఉండాలి. ఎప్పుడు అబద్ధాలు మాట్లాడటం కాదు. అబద్ధాలు మాట్లాడితే మన యొక్క వాక్కు ఏమవుతుందంటే మలినాలతో కూడుకుంటుంది, అశుద్ధం అవుతుంది. అందుకని సత్యాన్ని పలకాలి. అంతేకాదు ప్రియం, ప్రియంగా కూడా మాట్లాడాలి. అవతల వాళ్ళకి ఎంతో ఆనందం కలగాలి మనం కనుక మాట్లాడుతూ ఉంటే. అలాగనే హితం చయత్, హితం ఇది చాలా ప్రధానమైనటువంటి. మనం ఏం మాట్లాడినా అవతల వాళ్ళకి శ్రేయస్సు కలిగేటట్టు కనుక మాట్లాడితే మిగిలినటువంటి దోషాలన్నీ కొట్టుకుపోతాయి. అందుకని మనం ఎప్పుడు కూడా ఇతరులకి మేలు కలగాలి అనేటువంటి భావనలో ఉండాలి. సాధారణంగా మనకి పాపం పుణ్యం అని రెండు ఉన్నాయి. ఏమిటి పాపం పుణ్యం అని అంటే, వ్యాస మహర్షి చెప్పాడు, ఆయన కూడా ఒక అర్ధ శ్లోకంలో చెప్తానని. ఏమిటది అని అంటే పాపాయ పరపీడనం. పాపం అంటే ఏంటంటే ఇతరులు పీడించడం పాపం, ఇతరులకు మేలు కలిగించడం పుణ్యం. అంతే, ఈ రెండు గుర్తుపెట్టుకోండి అని అన్నాడు. కాబట్టి మనం ఇతరులకి మేలు కలిగించేటువంటి పని చేస్తే అది పుణ్యకార్యం ఉంది. పుణ్యకార్యం వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంది. అందుకని మనం వాక్యం ఎట్లా ఉండాలి అని అంటే వాళ్ళకి హితం, శ్రేయస్సును కలిగించేటువంటిదిగా ఉండాలా. అంతేకాకుండా స్వాధ్యాయాన్ని అభ్యసించాలి. స్వాధ్యాయం అని అంటే సామాన్యమైనటువంటి అర్థం, పైపై అర్థం ఏంటంటే మనం ఏదో మనంతరం మనం ఆ పుస్తకం పట్టుకొని చదువుకోవటం స్వాధ్యాయం అని అంటారు. కానీ నిజం ఏమిటంటే అది కాదు స్వాధ్యాయం అంటే. స్వ అంటే స్వస్వరూపాన్ని అందుకోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అభ్యాసం చేయాలి అంటే ఇప్పుడు మనం చేస్తూ ఉంటే కనుక మోక్షాన్ని పొందటానికి, స్వస్వరూపాన్ని పొందటానికి ఏ జ్ఞానం అయితే అవసరమో ఆ జ్ఞానాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి. ఇలా చేసేటువంటిది ఏదైతే ఉందో వాంగ్మయం తపముచ్యతే అన్నారు. వాక్ సంబంధమైనటువంటి తపస్సు అంటే వాచిక తపస్సు ఉచ్యతే అని చెప్పబడతా ఉంది. అందువల్ల ఉద్రేకం లేని మాటలు, సత్యమైనటువంటి పలుకులు, ప్రియంగా మాట్లాడటం, ఇతరులకి శ్రేయస్సు కలిగించేటట్టుగా మాట్లాడటం, స్వ అధ్యాయాన్ని అభ్యసించటం అంటే స్వస్వరూపాన్ని అందుకోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నిరంతరం కూడా అభ్యసించటం, ఇవి వాచిక తపస్సు. అక్కడ అభ్యసించడం అని అంటే దాన్ని చదవటం కావచ్చు, ఇతరులకి చెప్పటం కావచ్చు, మనం వినటం కావచ్చు, అన్నీ కూడా ఈ అభ్యాసంలోకి వస్తాయి. కనుక వాక్ తపస్సు వాచిక తపస్సు అని అంటే ఇది. మనం కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మన నోరు దాని ఇష్టం వచ్చినట్టుగా పోతూ ఉంటుంది. అందుకని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నోరు ఎప్పుడు కూడా వీపు సంగతిని పట్టించుకుంటూ ఉండాలంట. ఎందుకంటే ఇది కనుక సరిగ్గా లేకపోతే వీపు విమానం మొత్తం అవుతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. లోకంలో ఉన్నటువంటి మానవులు అందరూ ఒక రకంగా మాట్లాడరు, అందరూ ఒక విధమైనటువంటి మాటలు మాట్లాడరు. కొంతమంది ఏమి ఉపయోగం లేకపోయినప్పటికీ కూడా తప్పిమని అబద్ధం ఆడేస్తారు. ఏ ఉపయోగం లేదు. దానివల్ల నిజంగా ఏమిటంటే వాళ్ళకి నష్టం లేదు, వీళ్ళకి నష్టం లేదు, ఉపయోగం లేదు, ఏమీ లేదు. కానీ తప్పిమని అబద్ధం ఆడేస్తారు. ఎందుకనంటే అది అలవాటు. కొంతమంది నిజం చెప్పలేక అబద్ధం ఆడేస్తూ ఉంటారు. ఇది ఒక రకం. ఏదో నిజం చెప్తే చాలా ఇబ్బంది ఏదో ఉంది అనే ఉద్దేశంతో సరే. కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే చెవి దగ్గర గంట కొట్టినట్టుగాను, గులకరాళ్ళు డబ్బాలో వేసి మోగించినట్టుగాను, రాగిరేపుతో తారు రోడ్డు మీద గీకినట్టుగాను, చాటర్ బాక్స్ అంటారే ఆ చాటర్ బాక్స్ లాగాను వాగేస్తూ ఉంటారు. ఇది ఒక రకం. ఇక మూడో రకం, కొంతమంది ఇతరులకి ఇతరులు బాధలో ఉన్నారనుకోండి, ఆ బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో రెండు మంచి మాటలు చెప్పడమో, కాస్త ఉపశమనం కలిగించేట్టు చెప్పడమో కాకుండా వాళ్ళని మరింత బాధ పెట్టేటట్లుగా అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు, వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. దాంతో వాళ్ళు మరింత బాధపడతారు. సాధారణంగా చూడండి, ఒక వ్యక్తి కుమార్తె యొక్క వివాహం కోసం అని చెప్పి కొంత డబ్బు ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చడానికి అతనికి వీలు కావట్లా, ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు అనేది కూడా ఆ అప్పు తీర్చలేనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ఉన్న ఇల్లు అమ్ముకున్నాడు. ఆ ఇల్లు అమ్ముకున్నటువంటి విషయం ఒక వ్యక్తితోటి ఏదో మాట వరుసకి ఇట్లా అప్పు చేశాను అందుకని అమ్మేస్తున్నాను, ఎందుకు అమ్ముతున్నావా అని అడిగితే ఈ మాట చెప్పాడు. అప్పుడు ఆ దౌర్భాగ్యుడు అంటాడు, నీకే హాయి, ఇంటి పనులు చెల్లించే పని లేదన్నాడు. అంటే ఏమిటర్థం అంటే ఆయన ఉపశమనం కలుగుద్ది ఆయనకి, లేకపోతే అయ్యో పాపం అలా జరిగిందా అని అంటే ఒకరు కొంచెం సంతోషంగా ఉంటుంది. కానీ నీకే రైటు, ఇక మున్సిపాలిటీ పన్ను కట్టే పని లేదు అని అన్నాడు. సరే పాపం ఆయన ఎంతో కిందయ్యాడు, బాధపడ్డాడు. ఏం చేస్తాడు, తన చేతుల్లో లేనటువంటి విషయం. వెంటనే పక్కనే ఉన్నటువంటి ఆయన కుమారుడు అన్నాడు, అంకుల్ నీకు కూడా అదృష్టం కలుగుతుంది తొందరలో. అంటే అనగలిగితే అంటారు, అనలేకపోతే అలా పడి రావాల్సిందే అన్నమాట. ఆ మాటతోటి నోరేళ్ళు పెడతాం, అతడి పని అయిపోయింది. ఇక కొంతమంది ఉంటారు నోరు విప్పితే స్పెషల్ భాష వస్తుంది వాళ్ళకి, కర్ణ కఠోరంగా ఉంటుంది. మనం సభ్య సమాజంలో వినడానికి వీల్లేదు, తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ మాటలు వినలేక తల వంచుకోవాలి. అయితే ఇదంతా తమ గొప్పతనం అని అనుకుంటారు. ఇలాంటి మాటలు శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తాయి. ఇక కొంతమంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాదు, వినేవాళ్ళకే అర్థం కాదు. ఏమవుతుంది, శక్తి వృధా అవుద్ది తప్ప ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు. మరికొందరు వాక్కును దుర్వినియోగం చేయకూడదని మౌనవ్రతం పడతారు. అనవసరంగా మా వాక్కుని నేను ఎందుకు వృధా చేసుకోవాలి అని మౌనవ్రతం. రెండు రోజుల మూడు రోజుల మౌనవ్రతం పట్టిన తర్వాత, ఆ మౌనవ్రతాన్ని వదిలేసిన తర్వాత ఆ రెండు మూడు రోజుల మాటలన్నీ కూడా ఇప్పుడే మాట్లాడతారు. అంటే అన్ని ఎక్కడెక్కడ విషయాలు, ఎక్కడెక్కడ విషయాలు మొత్తం ఇప్పుడు వచ్చేస్తాయి. ఎందుకంటే ఈ రెండు మూడు రోజులు మాట్లాడలేదు కదా. అందువల్ల అలాంటి పరిస్థితి, దాన్ని పూర్తి చేసుకుంటారన్నమాట. ఏ కొంతమంది ఏం మాట్లాడినా సరే తమ యొక్క గొప్పతనాన్ని పది మందికి ప్రదర్శించాలనేటువంటి ఉద్దేశంతో తహతహతోకి ఎక్కడెక్కడ వాళ్ళు అడగనటువంటి విషయాలు, ఇతరులకు తెలియనటువంటి విషయాలు, తన గొప్పతనాన్ని ప్రదర్శించడానికి పనికొచ్చేటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతూ మాట్లాడుతుంటే అవతల వాళ్ళు ఏదైనా క్వశ్చన్ వేయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఆ ఉన్న సమయం అంతా కూడా తన గొప్పతనాన్ని ప్రదర్శించాల. అందుకని వాళ్ళ మాటలు వినిపించుకోరు. తాను చెప్పడమే తప్ప తాను వినేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. కొంతమంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అది ఎందుకు చేస్తారో దానికి వేరే వేరే పరిస్థితులు ఉంటాయి. కానీ పక్క ఉన్నటువంటి స్నేహితుడు ఏదైనా కనుక ఒక సత్కార్యం చేయాలని అనుకున్నప్పుడు ఆ సత్కార్యం ఈయనకి కనుక ఇష్టం లేకపోతే, అంటే ఈయనకేదో బాధ ఉంది దాంట్లో, అది కనుక ఇష్టం లేకపోతే ఆయన ఏమంటాడంటే నేను చేయను నువ్వు చేయొద్దు, నువ్వు చేయి బాబు నేను కూడా చేయను, అంటే ఇద్దరు కూడా జాయింట్గా అలా పుణ్యం కట్టుకుంటా ఉంటారు. ఇక మరికొందరు ధర్మాత్ములు ఉంటారు, ఎవరైనా ఏదైనా సహాయం చేయబోయినా వాగ్దానం చేస్తున్నా దాన్ని ఎలాగైనా సరే చెడగొట్టాలి అని ఆ విషయం నేను చూసుకుంటాను, మీకెందుకు మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని అంటూ ఉంటారు. వాళ్ళని పంపించేసి వీళ్ళు మాత్రం చూసుకుంటూ ఉంటారు ఎప్పటికీ. అంటే వాళ్ళు ఈ పుణ్యం అనేటువంటిది ఇలా మూట కట్టుకుంటారు అన్నమాట. అంటే ఇస్తానన్నటువంటి వాడిని కూడా ఇవ్వకుండా, చేస్తానన్నటువంటి వాడిని చేయకుండా ఇలా పుణ్యం మూట కట్టుకుంటూ ఉంటారు. ఈ పుణ్యం అంతా కూడా ఎక్కడికి పోదు, చిత్రగుప్తుల చిత్తాల ఉంటుంది. ఇక్కడైతే ఎవరైనా రికార్డు చేయడానికి వీల్లేదు, కానీ చిత్రగుప్తుడు మాత్రం చక్కగా రికార్డు చేస్తాడు. ఎందుకంటే ఆయన చిత్రగుప్తుడు కదా, చిత్రంగా గుప్తంగా ఉండి రికార్డింగ్ చేసుకునేటువంటి వాడు. ఇవన్నీ కూడా చాలామంది మిడిమిడి జ్ఞానంతో ఇహలోకమే కానీ పరలోకం లేదని అనుకుంటారు, కానీ శాస్త్రాలన్నీ ఘంటాపదంగా చెప్తా ఉన్నాయి పరలోకం అనేటువంటిది ఉంది, మళ్ళీ జన్మంటూ ఉంది అనేటువంటి విషయాన్ని ఘంటాపదంగా చెప్తా ఉన్నాయి. అందుకని వీళ్ళందరూ కూడా చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మూట కట్టుకొని పోవాలి పాపాలు. సంపాదించినవి మాత్రం ఇక్కడే వదులారా, భౌతికమైనటువంటి వస్తువు ఏ ఒక్క వస్తువు కూడా తీసుకొని పోవడానికి వీల్లేదు, ఆఖరి పూచిక పుల్ల కూడా తీసుకొని పోవడానికి వీల్లేదు. కానీ ఈ చేసినటువంటి పాపాలు పుణ్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం తప్పకుండా తీసుకొని పోవాలా. అలా తీసుకొని పోయినప్పుడు అక్కడ చిత్రగుప్తుడు అడుగుతూ ఉంటాడనమాట, ఇదిగో పలాను రోజు నువ్వు ఈ పని చేసావు, పలాను రోజు నీ పని చేసావు, పలాను రోజు నీ పని చేసావు, అబ్బాయి నేను చేయలేదండి కావాలంటే మా ప్లేడర్ వస్తాడండి అంటానికి వీల్లేదు. అక్కడ ప్లేడర్లు కానీ ఇంకోళ్ళు ఎవరైనా రికమెండేషన్లు కానీ ఉండవు, వాళ్ళేమో నువ్వు చేసిన తప్పులు చెప్తారు, అదిగో అక్కడ సింహాసనం మీద కూర్చుని యమధర్మరాజేమో శిక్షేస్తాడు, ఆ తర్వాత శిక్షణ అమలు చేస్తాడు. అంతే నువ్వు ముత్తుకో గందరగోళం చేయి ఏమన్నది, నువ్వు ఎంత గొప్పవాడి అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, రాష్ట్రపతి అయినా సరే, ఎంత కోటీశ్వరుడు అయినా సరే, ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే, చేసినటువంటి పాపాలన్నిటికీ కూడా ఫలితాన్ని తప్పనిసరిగా ఇక్కడో అక్కడో అనుభవించాల్సిందే. అవి అనుభవించకుండా తప్పించుకోవడం ఎవరికి కూడా కుదరదు, కాక కుదరదు అనేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మరికొందరు ఉంటారు, వాళ్ళకి ఎంత అన్నామండి కానీ ఎదుటి వాళ్ళు కనుక బాగుంటే చూస్తూ ఉండలేరు, కళ్ళల్లో నిప్పుడు పోసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళంతా కూడా మరి ఏం చేయాలండి అని అంటే దానికి మార్గం వాచిక తపస్సు. వీళ్ళు వాక్కుతో చేసినటువంటి ఈ పాపం ఏదైతే ఉందో దాన్ని వాచిక తపస్సు ద్వారా అలా కొంతవరకు మార్గానికి వీలుంటుంది. కొన్ని చేసినటువంటి పాపాలేమో ఎక్కడికి పోవు, కానీ వాక్కుతో పలికినటువంటి పలుకులు ఏదైనా తప్పుడు పలుకులు కనుక పలికితే మాత్రం అవి మాత్రం వాచిక తపస్సుతోటి ఆ వాక్కు శుద్ధంగా ఉంది. కాబట్టి ఇక్కడ వాక్కుని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో మనకు చెప్తా ఉన్నారు. మొట్టమొదటి అనుద్వేగకరం వాక్యం అన్నారు, ఇతరులకు ఉద్వేగం కలగకుండా, ఇతరులకి బాధ కలగకుండా, కోపం రాకుండా, ఉద్రేకం కలగకుండా అలా మాట్లాడాలి. కానీ ఇతరులకు ఉద్వేగం కలిగేటట్టు, ఉద్రేకం కలిగేటట్టు, కోపం వచ్చినట్టుగా మాట్లాడితే అది పైశాచికత్వం, అవతల వాళ్ళని అలా ఉద్వేగానికి గురి చేయటం అంటే అది పైశాచికత్వం. ఒక్కో సందర్భంలో ఆందోళనలో ఉండి మంచి వాళ్ళు కూడా అలా మాట్లాడుతూ ఉంటారు, ఇతరులని బాధ పెడతా ఉంటారు, ఏదో ఒక కారణం ఉంటుంది, అది ఆ తప్పుడు అభిప్రాయం అన్నమాట. ఆ అభిప్రాయంతో వాళ్ళు అలా మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే దాని యొక్క ఫలితాన్ని అనుభవించాల్సిందే, ఎప్పుడో ఒకప్పుడు పశ్చాత్తాపాన్ని చెందాల్సిందే, అది మాత్రం తప్పదు. రామాయణంలో సీతాదేవి ఎటువంటి ఇల్లాలు, సాక్షాత్తు జనక మహారాజు కూతురు. జనక మహారాజు అంటే ఎవరు, విదేహుడు, అంటే విదేహముక్తిని సంపాదించినటువంటి వాడు, దేహంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నటువంటి వాడు. మరి అటువంటి మహారాజు కూతురు, అటువంటి పరమ జ్ఞానస్వరూపుడైనటువంటి ఆయన కూతురు, మరి ఈమె కూడా అయోనిజ, మామూలుగా అందరి మాదిరిగా పుట్టినటువంటిది కాదు అయోనిజ, భూమిలో నుంచి వచ్చినటువంటి ఆమె. మరి అలాంటి ఎటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఒక సందర్భంలో మాట తూలింది. అదిగో ఆ రాముణ్ణి ఆ బంగారు లేడిని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు శ్రీరాముడు వెళితే ఆ శ్రీరాముడు అక్కడ బాణం వేసి ఆ రాక్షసుని సంహరిస్తే హా లక్ష్మణ హా సీత అని వాడు రాముడి యొక్క గొంతు తట్టి తాకేస్తాడు. ఇది ముందుగానే వేసుకున్నటువంటి ప్లాన్ ఆ మారీచుడి. ఎప్పుడైతే హా లక్ష్మణ హా సీత అని కేకేశాడో, అయ్యో రాముడికి ఏదో అపకారం జరిగింది, అది రాముడి గొంతు కదా, ఆయనకేదో అపకారం జరిగింది, అందుకని లక్ష్మణ నువ్వు పోతాడు అన్నది. లక్ష్మణుడికి తెలుసు ఈ రాక్షస మాయలు రాముడిని ఏమీ చేయలేవని, అందుకని అక్కర్లేదు, రాముడి గురించి నువ్వు బాధపడాల్సిన పని లేదు, తప్పనిసరిగా వస్తాడు, కానీ ఇక్కడ నీ రక్షణ ముఖ్యం అని చెప్పి లక్ష్మణుడు కదలడు. రెండుసార్లు చెప్పినా కూడా కదలకపోయేటప్పటికి ఆమె నోట రానటువంటి మాటలు, సామాన్యమైనటువంటి స్త్రీ కూడా మాట్లాడినటువంటి మాటలు ఆమె మాట్లాడింది లక్ష్మణుడి. పాపం కిన్నుడయ్యాడు, తలకాయ ఉంచుకున్నాడు, ఏమి చేయడానికి లేదు, ఏమి ఎదురు మాట్లాడలేదు. చివరికి అదిగో ఆ చుట్టూ ఒక గీత గీసి ఇదిగో ఈ గీత దాటి నువ్వు బయటికి పోవద్దని చెప్పి ఆయన రాముడి కోసం వెళ్ళాడు. ఆయన చెప్పినట్టుగా రాముడికి ఏమి కాల, ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చినప్పటికి ఇవి లేకుండా పోయాడు. అదిగో రావణాసురుడు వచ్చాడు, ఇవి నెత్తుకొని పోయాడు. మరి ఈరోజు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఆమె గుర్తొస్తున్నాయి అక్కడ అశోకవనంలో. అయ్యో ఆనాడు ఇట్లా మాట్లాడానే లక్ష్మణుణ్ణి, ఇంత పుణ్యాత్ముడైనటువంటి వాడు, నా మీద ఇంత భక్తి తాత్పర్యాలు ఉన్నటువంటి వాడు, అలాంటి వాడిని నేను నోటికొచ్చినట్టు మాట్లాడాను, ఎవరో అనాగరిక స్త్రీ మాట్లాడినట్టుగా నేను మాట్లాడాను అని ఆంజనేయుడి దగ్గర వాపోతుంది. ఇది పశ్చాత్తాపం. ఆంజనేయ ఈ కష్టానికి కారణం ఏమిటంటే ఆ రోజు నేను లక్ష్మణుణ్ణి ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడాను, ఆ మాట్లాడినటువంటి మాటలకి ఫలితాన్ని నేను అనుభవించొద్దా, అందుకని అనుభవిస్తున్నాను అని చెబుతుంది. అందుకు అనుభవించినా ఎందుకు అనుభవించినా మొత్తం మీద ఏమిటంటే ఆమె పశ్చాత్తాపం చెందింది. ఆమె గొప్ప వ్యక్తి కాబట్టి పశ్చాత్తాపం చెందింది. అదే సామాన్యుడు కనుకైతే అంతే అలాగనే మాట్లాడాలా అని తను తను సమర్థించుకుంటాడు. ఇలానా నువ్వు మాట్లాడచ్చా అని అంటే అంతే అట్లా మాట్లాడాలా అని దానికి ఇంకేదో కారణం చెప్తాం. అందువల్ల ఎంతటి వాళ్ళైనా సరే ఈ మాటని అదుపులో ఉంచుకోవాల్సినటువంటి అవసరం. అలాగే మహాభారతంలో నిండు సభలో ద్రౌపది అవమాన భారంతో కుంగిపోతూ ధర్మం ఏమిటో చెప్పండి అని సభాసదుల్ని అడుగుతూ ఉంటే ద్రౌపదిని అన్నదాని మాటలు అన్నాడు కర్ణుడు. వికటాట్టహాసం చేశాడు, ఘోరంగా అవమానించాడు, పైగా దుర్యోధను వైపు చూచి కనుసైగ చేస్తా ఉన్నాడు. మరి ఇన్ని రకాలైనటువంటి పాటలు పడ్డటువంటి వాడు కర్ణుడు. అయితే అతడు కూడా రాయబారం నుంచి తిరిగి వెళ్ళేటువంటి శ్రీకృష్ణుడితో ఆ ఊరి వెలపల ఆ శ్రీకృష్ణుడితో తన యొక్క తప్పుని తాను ఒప్పుకొని క్షమాపణ కోరుతూ ఉన్నాడు. ఎందుకయ్యా నువ్వు ఇలా చేశావు అని అడగల, ఆయన ఇండైరెక్ట్గా అడిగాడు. అయితే దానికి ఆయన తన పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అయ్యో నేను అనకూడని మాటలన్నీ కూడా అన్నాను, ఇవన్నీ కూడా ప్రియార్థం ధార్తరాష్ట్రస్య తేన తప్పే హే కర్మణ అని అంటున్నాడు. అదిగో ధృతరాష్ట్ర పుత్రుడు దుర్యోధనాదుల యొక్క ప్రీతి కోసం నేను అట్లా మాట్లాడాను, అది ధర్మం కాదని నాకు తెలుసు, అందుకని నేను పశ్చాత్తాపం పడుతున్నాను, అందుకని నన్ను క్షమించమని కోరుతున్నాను అని అన్నాడు. తప్పుడు మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు సరైనటువంటి వాళ్ళు కనుకైతే ఎప్పుడో ఒకప్పుడు పశ్చాత్తాపాన్ని ప్రకటించక తప్పదు. అలాగే భాగవతంలో కూడా దూర్వాసాది మహాములంతా కూడా శ్రీకృష్ణుడిని దర్శించాలని వస్తూ ఉన్నారు యుద్ధానంతరం. అయితే ఈ యాదవ బాలులంతా కూడా సాంబుడిని ముందు పెట్టుకొని శ్రీకృష్ణుడు కొడుకు శ్రీకృష్ణుడికి జాంబుడి పుట్టినటువంటి కొడుకు ఆ సాంబుడిని ముందు పెట్టుకొని ఆ సాంబుడికి ఆడవేషం వేసి కాస్త పొట్టబెట్టి ఇదిగో ఈ అమ్మాయికి అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా అని అడిగారు. అంటే వాళ్ళని అవమానించారు, అవమానించడం కోసమే అడిగారు. వాళ్ళకి కోపం వచ్చింది, వాళ్ళకి తెలుసు కదా మహాత్ములైనటువంటి వాళ్ళు కనుక వాళ్ళు చెప్పారు ఈ యాదవ వంశం మొత్తం నాశనం అయిపోయేటువంటి ముసలం పుట్టిద్దని చెప్పారు. అదే ప్రకారంగా పుట్టింది. వీళ్ళు పశ్చాత్తాపడ్డారు, బాధపడ్డారు, కానీ ఏం చేస్తారు, అయిపోయింది శాపం పెట్టడం అయిపోయింది, అందువల్ల ఇంకేం చేయలేదు. కనుక ఇలా ఒక వంశం మొత్తం కూడా నాశనం అయిపోవటానికి కారణమైంది. కనుక ఎప్పుడు కూడా మాటని అదుపులో ఉంచుకోవాలి. మాటే అమృతం, మాటే విషం. మనం మాట్లాడినటువంటి మాటే అమృతం అవుద్ది, మనం మాట్లాడినటువంటి మాటే విషం కూడా అవుద్ది. అందుకనే అనుద్వేగకరం, ఉద్వేగం లేకుండా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. ఇక రెండవది సత్యం, అంటే సత్యాన్ని పలకాలి అని. కొందరు ఊరికే అలవాటుగా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు, లోకోపకారం కోసం, లోకానికి ఏదైనా ఉపకారం చేయటం కోసమో, లేదా ఎవరికైనా ప్రమాదం కలుగుతూ ఉంటే ప్రమాదాన్ని తప్పించడం కోసమో, లేదా ఇతరులను రక్షించడం కోసమో అబద్ధం ఆడితే ఆడవచ్చు. కానీ ఎందుకంటే ఇతరులకి మేలు జరుగుతుంది కనుక ఒకవేళ అబద్ధం ఆడినా కూడా ఆ పాపం వాళ్ళకి అంటదు. కానీ స్వార్థం కోసం కనుక అసత్యం కనుక పలికితే మాత్రం ఆ పాపం వాళ్ళకి తప్పనిసరిగా తగులుతుంది. రాజ్యాన్ని, సంపదల్ని పోగొట్టుకొని, చివరికి భార్య బిడ్డల్ని కూడా పోగొట్టుకొని సత్యానికి కట్టుబడ్డాడు హరిశ్చంద్రుడు. ఒక చక్రవర్తి, చక్రవర్తి అయినటువంటి వాడు చివరికి ఆ భార్యని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. మరి అటువంటి పరిస్థితిలో కూడా హరిశ్చంద్రుడు ఎట్లయినా సరే అబద్ధం ఆడతాడేమో అని ఎదురు చూస్తామంటే విశ్వామిత్రుడు అతను మాత్రం అబద్ధం ఆడినాడు. మరి ఒక్కసారి ధర్మరాజు కూడా, అది కూడా శ్రీకృష్ణుని యొక్క ప్రోత్సాహంతో అబద్ధం ఆడాడు, అందుకని నరక దర్శనం చేశాడు. మరి ఇక రోజు అబద్ధాలు ఆడేవంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అబద్ధం ఆడటం అంటే నీళ్ళ చెల్లాటం. మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఒక్క అబద్ధం ఆడితే ఆ అబద్ధం కూడా నిజంగా అబద్ధం కాదు, మళ్ళీ దాంట్లో కూడా తేడా ఉంది. అశ్వద్ధామ హతహ కుంజరహ అని కూడా అన్నాడు. మరి అలాంటి స్థితిలో అంటే ఆ ఉద్దేశం అబద్ధాన్ని కనుక, ఉద్దేశం తప్పుడు ఉద్దేశం కనుక, అందుకని నరక దర్శనం చేయాల్సి వచ్చింది. అయితే అది కూడా నిజంగా నరకం కాదు, మళ్ళీ అది స్వర్గమే నరకంగా కనిపించింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం అబద్ధం అనేటువంటిది ఆడకూడదు, సత్యాన్నే పలకాల. సత్యాన్ని పలికితేనే మనకి ఈ వాక్ అనేటువంటిది శుద్ధి అవుతుంది. ఇంతకుముందు మాట్లాడేమండి అబద్ధాలు అని అంటే, కనీసం ఇప్పుడు తెలుసుకున్న తర్వాత అయినా సత్యాన్ని పలకడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక మూడవది ప్రియం. మనం మాట్లాడేటువంటి మాటలు ఇతరులకి ప్రియం కలిగించాలి. వాళ్ళకి బాధ కలిగించడమో, వాళ్ళ గుండెలు బాధపట్టడమో, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగించడమో అలా ఉండకూడదు. ప్రియంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. సరే ప్రియంగా మాట్లాడమన్నారు కదా అని అబద్ధాలు ఆడితే ఏమండి, నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, అంతటి వాడివి, ఇంతటి వాడివి, ఆహా ఓహో అని అబద్ధాలని చెప్పి ఆయన సంతోషపెట్టాలనా? అది కూడా తప్పు. ప్రియంగా మాట్లాడాలి కదా, అబద్ధం ఆడకూడదు. మాట్లాడే మాటలే ఏవైతే అవసరమై మాట్లాడుతున్నావో వాటినే ప్రియంగా మాట్లాడటం చేయాలి. నేను చెప్తున్నావు, దుర్యోధనాలు విద్యార్థులకి ప్రీతి కలిగించడం కోసం కర్ణుడు అబద్ధమాడు. అంటే ఈయనకి ప్రీతి ప్రియం కలిగించడం కోసం పాండవుల్ని, ద్రౌపదీ దేవిని అంత నీచాతి నీచంగా మాట్లాడాలా? మాట్లాడినందు వల్ల ఫలితం ఏమైందో మనకు తెలుసు. అలాగే ప్రియంగా పలకమన్నారు కదా అని చెప్పి మనం అబద్ధాలు చెప్పకూడదు. ఎదటి వాళ్ళ గుండెలు మేలబట్టేటువంటి ఆ బాధ కలిగించకూడదు. అందుకని ఎప్పుడు కూడా మాట మృదువుగా ఉండాలి, ఇతరులకి శ్రేయస్కరంగా ఉండాలి, బాధల్లో ఉన్నవారికి ఓదార్పు కలిగేటట్టుగా ఉండాలి. ఇక నాలుగవది హితం. హితం అంటే శ్రేయస్సు, మేలు. అంటే ఇతరులకి మేలు కలిగేటట్టుగా మన యొక్క మాటలు ఉండాలి. సత్యంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి. ఈ సత్యంగా ప్రియంగా ఉండాలన్న దానికంటే ఇతరులకి మేలు కలిగించేట్టుగా ఉండాలి. నిజంగా నువ్వు మాట్లాడేటువంటి మాట ఇతరులకు కనుక మేలు కలిగించేటట్లయితే అది సత్యం కాకపోయినా పర్వాలేదు. నిజంగా వాళ్ళకి కనుక శ్రేయస్సు కలిగించేది కనుకైతే, ఒకవేళ నువ్వు సత్యం పలకపోయినా కూడా ఏం పర్వాలేదు, అలాగే వాళ్ళకి ప్రియంగా మాట్లాడకపోయినా కూడా పర్వాలేదు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి శ్రేయస్సు కలిగించడం కోసం కఠినంగా మాట్లాడాల్సినటువంటి సందర్భాలు వస్తాయి, అయినా తప్పులేదు. మనకి మహాభారతంలో విదురుడు ఉన్నాడు, అతడు గొప్ప ధర్మాత్ముడైనటువంటి వాడు, దూరదృష్టి కలిగినటువంటి వాడు, కౌరవుల యొక్క శ్రేయస్సును కోరుకునేటువంటి వాడు, ఎప్పుడు ధృతరాష్ట్రుడు పక్కన ఉండేటువంటి వాడు, ధృతరాష్ట్రుడి యొక్క శ్రేయస్సు కోసం ఎంత కఠినంగానైనా సరే మాట్లాడేవాడు. మరి తన మాట వినకపోయినా సరే, తనను అసహించుకున్నా సరే, ఒకసారి భరించలేక ఓ ఆ పాండవుల దగ్గరికి పోవాలన్నాడు. తనకి మంచి మాటలు చెప్తా ఉంటే ఆ పాండవుల దగ్గరికి పోన్నాడు. అనగానే సరే రాజుగారు ఆజ్ఞ, ఆమె వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీరికి ఇదేం తోసల, అందుకని మళ్ళీ పిలిపించాడు. సంజయుని పిలిపించి ఆయన పిలుచుకొని రమ్మని పంపించాడు. అందుకని ఇలా వాళ్ళకి శ్రేయస్సు కలిగించడం అనేటువంటిది నిజంగా చాలా ప్రధానమైనటువంటిది అన్నమాట. అట్లాగే భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, మరి సంజయుడు కానీ, కృపాచార్యుడు కానీ, వీళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుడికి ఎల్లప్పుడూ కూడా శ్రేయస్సు కలిగించడం కోసం కఠినంగానే మాట్లాడుతూ ఉంటారు. అయితే కర్ణుడు మాత్రం దుర్యోధనుడికి ప్రీతి కలిగించడం కోసం అని చెప్పి ఈ దుర్యోధను యొక్క దుర్మార్గాలను సమర్థిస్తూ ఉండేవాడు. కాబట్టి దుర్మార్గాలను ప్రోత్సహించేటువంటి వాడు ఎప్పుడు కూడా సరైనటువంటి వ్యక్తి కాదు. తల్లి తన యొక్క బిడ్డలు దారి తప్పుతున్నారు అనుకున్నప్పుడు, తన బిడ్డలు ఏదైనా చెడు అలవాట్లు అలవరుచుకుంటున్నారు అనుకున్నప్పుడు ఎంత కఠినంగానైనా సరే వ్యవహరిస్తుంది. అలా కఠినంగా వ్యవహరించినంత మాత్రాన అమ్మో ప్రియంగా మాట్లాడమన్నారు కదండి, అందుకని ప్రియంగా మాట్లాడలేదు కదా అనుకోవాల్సిన పల్లె, అది కూడా మంచిది. అలాగే గురువు శిష్యుల యొక్క శ్రేయస్సు కోసమని ఒక్కొక్కప్పుడు కఠినంగా మాట్లాడటం జరుగుతుంది. అంతేకాదు కఠినంగా మాట్లాడటమే కాదు, కఠినమైనటువంటి పరీక్షలకు కూడా గురి చేస్తూ ఉంటాడు. అవి పరీక్షలు తెలియదు ఆ శిష్యులకి, అలా తెలియకుండానే పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షల్లో నెగ్గినటువంటి వాళ్ళంతా కూడా ఎలాంటి వాళ్ళనంటే ఎప్పుడు కూడా ఆ గురువుకి కంప్లీట్ పూర్తిగా ఇక ఏ రకమైనటువంటి మినహాయింపులు లేకుండా సర్వసమర్పణ భావంతో ఉంటాడు. ఇక ఐదవది స్వాధ్యాయ అభ్యాసం అన్నారు. స్వ అధ్యాయ అభ్యాసం, స్వ అంటే స్వస్వరూపాన్ని గురించి, అంటే ఆత్మస్వరూపాన్ని గురించి అధ్యయనం, అధ్యయనం చేయటం అంటే ఆత్మ సాక్షాత్కారానికి మోక్షానికి దారి చూపించేటువంటి వేదాంత శాస్త్రాలని ఉపనిషత్తుల్ని చదవటం, ఇతరులకి చెప్పటం, వినటం, తెలుసుకోవటం ఇదంతా వాచిక తపస్సు. ఏమంటే ఉపనిషత్తులేనా అంటే ఏ రకమైనటువంటి తనకి శ్రేయస్సును కలిగించేటువంటి మోక్షానికి మార్గం చూపించేటువంటి వేటినైనా సరే, అది మాటలే అక్కర్లేదు, పాటలైనా సరే, పద్యాలైనా సరే, ఇంకేదైనా సరే పాడుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇది చేస్తే ఈ వాక్కు శుద్ధైపోతుంది. ఇది వాచిక తపస్సు. మరి అయితే శాస్త్రాలు ఏమున్నాయి, ఎలా మార్గాన్ని చూపించేటువంటి శాస్త్రాలు? ప్రధానంగా భగవద్గీత ఉంది, అలాగే బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, అలాగే ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ మూడు కూడా ప్రయాణం అంటే మన యొక్క ప్రయాణానికి పనికి వచ్చాయి. ఎందుకని వీటి ప్రస్థానత్రయం అన్నారు. ప్రస్థానం అంటే ప్రయాణం అని అర్థం, త్రయం అంటే మూడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు పరమాత్మ దగ్గరికి ప్రయాణం చేసి పరమాత్మతో ఐక్యత చెందాలి అని అంటే ఈ ప్రస్థానత్రయం, ఈ ప్రయాణానికి పనికొచ్చేటువంటి మూడు పనికొస్తాయి. ఏమిటో మూడు అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఉపనిషత్తులు ఎవరికి అంటే పరిపక్వత చెందినటువంటి సాధకులకి. బ్రహ్మసూత్రాలు ఎవరికంటే జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళకి. ఎందుకంటే వీటన్నింటినీ చదువుతూ వింటూ వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నిజమా కాదా, ఇక్కడ ఎలా ఎందుకు చెప్పారు, అక్కడ ఎలా ఎందుకు చెప్పారు, ఆ ఉపనిషత్తులో ఏమన్నారు, ఈ ఉపనిషత్తులో ఏమన్నారు అని ఇలా విచారణ చేసి వాటిని స్థిరపరచుకోవడానికి బ్రహ్మసూత్రాలు. మూడవది భగవద్గీత. సామాన్యులైనటువంటి వారికి, గృహస్థులైనటువంటి వారికి, ఎవరికైనా సరే ఈ ఉపనిషత్తుల సారమైనటువంటిది భగవద్గీత కనుక ఈ భగవద్గీత మనకి ఉత్తమోత్తమైనటువంటి మార్గాన్ని చూపించేటువంటి. ఈ మూడు కూడా ఉన్నతమైనటువంటివి. ఇవి కూడా నాకు అర్థం కాలేదండి, భగవద్గీత కూడా నాకు అర్థం కాలేదంటే ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి, ఆ ప్రకరణ గ్రంథాలు అయినా సరే చదువుకోవచ్చు, వినొచ్చు, బోధించవచ్చు. మరి ఆత్మానుభూతి కలగాలంటే ఏమంటే ఉరికిన కూర్చొని ధ్యానం చేస్తే సరిపోదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. శాస్త్రాల అధ్యయనం ఎందుకండి, ఇదంతా పెద్ద గందరగోళంగా ఉంటుంది శాస్త్రాలు, ఇదంతా కీకారణీయమండి, ఊరికిన కూర్చొని హాయిగా నేను ధ్యానం చేసుకుంటానండి. ఇంకా కొంతమంది ఉంటారు అంటే మిడిమిడి జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా వాళ్ళు ధ్యానం చేసుకుంటున్నారు అనుకోండి, ఒకవేళ అలా పోతా మనం చూశారనుకోండి, వీళ్ళందరూ ఎందుకు కొట్టుకుంటున్నారని. జ్ఞానం అంటే ఎందుకు, ఆత్మజ్ఞానం. వీళ్ళకి ఏం తెలుసు అసలు, మనం చూడండి మనం ఆ మోక్షాన్ని అందుకోవటానికి మనం ఎంత దగ్గరికి వచ్చేసాం అని వాళ్ళు అనుకుంటారు. కానీ ధ్యానం చేయాలంటే జ్ఞానం లేకుండా ఎట్లా అనే ఆలోచన వాళ్ళకి రాదు. కాబట్టి ఈ జ్ఞానం అనేటువంటిది ధ్యానానికి కూడా సహాయకారి అవుతుంది. అందువల్ల శాస్త్రాల అధ్యయనం అవసరం. ఇప్పుడు చూడండి, ఒకటి జబ్బు చేసింది, తిన్నది అరగటం వల్ల జీర్ణకోశంలో ఏదో తేడా వచ్చింది, ఆపరేషన్ చేయాలా, చేస్తే ఇదంతా నయమైపోద్ది అని డాక్టర్ చెప్పాడు. ఆపరేషన్ అంటే ఏమైంది, కత్తితో కోసేసి లోపల ఉన్నటువంటి తేడా సరి చేయటమే కదా. ఈ మాత్రం దానికి ఎంబీబీఎస్లు హౌస్ సర్జన్లు ఎన్ని కావాలయ్యింది, మనం రోజు ఎన్ని కూరగాయలు తిరుగుతున్నాం కాబట్టి. కాబట్టి ఆ కత్తి తీసుకొని నేనే పూర్తి చేసేస్తా వ్యవహారం అని ఆ పొట్టగన కోసేసాడు అనుకోండి, సరిపోద్దా? ఇది కూడా అంతే. అందుకని ఏ జ్ఞానం అక్కర్లేదు, ఊరికి నేను ధ్యానంగానే చేస్తే చాలు అని అనుకుంటే ఎట్టుంటుందంటే, ఇదిగో ఈ డిగ్రీ లేకుండా పొట్టగొసినటువంటి వాడి పరిస్థితిలాగా ఉంటుంది. అందుకని శాస్త్రజ్ఞానం లేనటువంటి, శాస్త్రజ్ఞానం లేకుండా ఒట్టి ధ్యానం అనేటువంటిది ఏంటంటే, డిగ్రీ లేనటువంటి డాక్టరు ఆపరేషన్ చేయటం లాంటిది. అందుకని శాస్త్రాధ్యయనం చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే స్వాధ్యాయ అభ్యాసం అనేది ప్రణవ మంత్రాన్ని ఏదో ఒక మంత్రాన్ని జపం చేయటం వాచిక తపస్సు. ఇది వాచిక తపస్సు, ఏ జ్ఞానం లేకుండా కూడా జపం చేస్తే అది వాచిక తపస్సు అవుతుంది, వాక్కును శుద్ధి చేస్తుంది. వాక్కు ద్వారా కూడబెట్టుకున్నటువంటి మాలిన్యాలు తొలగిపోతాయి, అంతవరకు కరెక్టే. కానీ పరమాత్మను అందుకోవాలంటే మాత్రం ఈ జ్ఞానం కావాలి, ఈ ధ్యానానికి ఆ జ్ఞానం తోడు కావాలి. ఈ విషయాన్ని తెలుసుకొని మనం ఈ ఈ వాచిక తపస్సు అనేటువంటి దాన్ని చక్కగా నిర్వర్తించుకోవాలి. నిన్న శారీరక తపస్సుని గురించి చెప్తున్నాం కదా, ఈ వాచిక తపస్సును కూడా మనం తప్పనిసరిగా, ఈ తపస్సు కూడా మనం చేయాలి. నిజంగా చెప్పాలంటే ఇవేమంత బాధాకరమైనటువంటివి కావు. ఇల్లు వాటిల్లు వదిలిపెట్టి ఎక్కడికో పోవాల్సినటువంటి పని లేదు, కిండి తిప్పలు లేకుండా ఉండాల్సినటువంటి పని లేదు. హాయిగా మనం పని చేసుకుంటూనే మనం ఈ మార్గంలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇక మూడోది మానసిక తపస్సు. మరి ఆ మానసిక తపస్సు అంటే ఏమిటో, ఎలా చేయాలో తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 16వ శ్లోకం చూడండి. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధి రిత్యేతత్ తపోమాన సముచ్యతే మనః ప్రసాద. అంటే మనస్సుని ప్రసన్నంగా ఉంచుకోవటం. సౌమ్యత్వం అంటే క్రూరత్వం లేకుండా సౌమ్యంగా అంటే మృదువుగా ఉంచుకోవటం. అలాగే మౌనం అంటే భగవంతుడిని గురించినటువంటి మననం చేస్తూ ఉండటం. మౌనం అంటే అది భగవంతుడిని గురించినటువంటి మననం చేస్తూ ఉండటం. ఆత్మవినిగ్రహ అంటే, ఆత్మవినిగ్రహ అంటే ఆత్మను నిగ్రహించడం కాదు, ఇక్కడ మన మనస్సుని బాహ్యమైనటువంటి విషయాల నుంచి నిగ్రహించడం. అంటే మనస్సు ఏం చేస్తుంటే అలా పరుగులు తీస్తూ ఉంటుంది బాహ్యమైన విషయాలపై, అందుకని దాన్ని కాస్త నిగ్రహించి అదుపులో పెట్టుకోవటం. ఇక భావ సంశుద్ధి అంటే పరిశుద్ధమైనటువంటి భావాలు కలిగి ఉండటం. పరిశుద్ధమైనటువంటి భావాలు అంటే భగవత్ సంబంధమైనటువంటి భావాలు కలిగి ఉండటం. దీన్ని మానస తపః ఉచ్యతే, మానసికమైనటువంటి తపస్సు అని చెబుతారు. కాబట్టి మానసికమైనటువంటి తపస్సు అంటే ఈ 5 లక్షణాలు ఉండాలి. మానవుల్లో ఉన్నటువంటి త్రికరణాల్లో మనసే ప్రధానమైనటువంటిది, మనోవాక్యాలలో మనస్సు ప్రధానమైనటువంటిది. మనస్సు బాగుంటే మనిషి బాగుంటాడు, మనసు చెడిపోతే మనిషి చెడిపోతాడు. అందుకని చూడండి, ఒక్కో రోజున ఏమిటోనండి, వాళ్ళ మనసు అంతా అసలు బాగలేదండి. ఆ రోజంతా మనసు బాగలేకపోవటం వల్ల అతను ఏ పని కూడా సరిగ్గా చేయలేడు. ఇలాంటి పరిస్థితి వస్తుంది మనస్సు. అందుకని మనస్సును ఎప్పుడు కూడా చెడగొట్టుకోకూడదు. మనసు చెడకుండా ఉండాలంటే ఈ మానసికమైనటువంటి తపస్సే దివ్య ఔషధం. అయితే ఎలా ఉండాలి మనస్సు, దాన్ని ఇక్కడ 5 లక్షణాలు చెప్తా ఉన్నారు. మన ప్రసాద, మనసు నిర్మలంగా ఉండాలి. అసలు నిర్మలంగా ఉన్నటువంటి ఏమిటి, ఏదైనా సరే ఒక వస్తువు శుద్ధంగా ఉండాలి అంటే దాంట్లో ఏం కల్తీ లేకుండా ఉంది అని అర్థం. మనం బజార్ నుంచి తెచ్చుకునేటువంటి వస్తువులు ఉన్నాయి, చిల్లర సరుకులు కొన్ని, వాటిట్లో మట్టి మసాలం అన్నీ కలిసి ఉంటాయి. ఆ కలిసి ఉంటే అన్నీ అంత గందరగోళంగా ఉంది, దాన్ని ఏదో సరి చేసి దాన్ని ఆ చెత్త చెదారం అంతా బయటికి పంపించాలి. మరి మనస్సు ఉందే, మరి దీనికి ఏమిటండి ఇది శుద్ధంగా ఉండాలంటే దీనిలో కోరికలు, ఆశలు, ఆశయాలు, అవి ఇవి ప్రాపంచికమైనటువంటి విషయాలు, వస్తువులు, భోగాలు, వీటికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ మనసులో కనుకుంటే మనసు చెప్పింది. అందుకని మనసు సౌమ్యంగా ఉండాలి అని అంటే ఈ ఆలోచనలు, ఆశలు, కోరికలు వీటిని కాస్త పక్కకి పెట్టేసేయాలన్నమాట. అందువల్ల మనకి ఎప్పుడైతే కోరికలు ఉన్నాయో అనేక రకాలైనటువంటి ఊహాగానాలు మనలో బయలుదేరుతూ ఉంటాయి. అనుకోనో అనుకున్నట్టుగానే జరగకపోతే కొందరి మీద రాగం కలుగుద్ది, కొందరి మీద ద్వేషం కలుగుతూ ఉంటుంది. అదే కాకుండా ఈ విషయ వాంఛల వల్ల, ఈ కోరికల వల్ల మనసు ప్రశాంతంగా ఉండదు. ఈ ఆశా నిరాశల వల్ల ఆందోళనలు, ఉద్రేకాలు అధికమై ఈ భావాలన్నీ కూడా ముఖంలో కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఈ రోజుల్లో ఎవరి ముఖం చూసినా ఆనందమైన మొహం ఉన్నట్టు ఉంటుంది. కందగడ్డల కుమ్ములో పెట్టినటువంటి వంకాయలాగా మాడిపోతూ ఉంటాయి. ఈ కోరికలు, ఆశలు, రాగద్వేషాలు, ఉద్రేకాలు, అలజడులు లేకుండా దైవ సాన్నిధ్యంలో కానీ, సత్సంగంలో కానీ, జపధ్యానంలో కానీ ఇలా కనుక మనం నిలవగలిగినట్లయితే తాత్కాలికంగానే సరే మనసు నిర్మలంగా ఉంటుంది. సాధారణంగా చూడండి, దేవాలయానికి వెళ్ళారనుకోండి, ఆ ఒక ప్రశాంతత వచ్చేస్తుంది అక్కడ ఈ భోగానికి. పూర్వకాలంలో అందుకని దేవాలయాలు ఎక్కువగా కట్టింది దేనికనంటే ఆ ప్రశాంతత కోసమని దేవాలయాలు. అట్లానే సత్సంగం ఉందనుకోండి, ఆ సత్సంగంలో కనుక కూర్చుంటే ఆ చెడిపోయినటువంటి మనసు కూడా బాగైపోతూ ఉంటుంది. అందుకని ఇదిగో ఇలాగ మనస్సుని ఎప్పుడు కూడా సరిగ్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు, కొన్ని టిప్స్ మనం పాటించాలి. ఏమిటది? కోరికల యొక్క ఒత్తిడి తగ్గిపోవాలి, రాగద్వేషాలు సమసిపోవాలి, విషయ వస్తువుల పట్ల వైరాగ్యం కలగాలి, త్యాగబుద్ధి ఉండాలి. ఈ నాలుగు కనుక ఉన్నట్లయితే మన యొక్క మనస్సు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇవన్నీ కావాలంటే మనసుకు ఆలంబనం కావాలి, ఒక ఆధారం కావాలి. అంటే దేన్నో దాన్ని పట్టుకోవాలి మనసు అనేటువంటి, అదే పరమాత్మ. పరమాత్మని ధ్యానిస్తున్నా, పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నా, భగవత్ సంబంధమైనటువంటి పూజలు పురస్కారాలు చేస్తున్నా, లేదా యజ్ఞయాగాదులు ఆచరిస్తున్నా, భగవంతుని యొక్క కథల్ని శ్రవణం చేస్తున్నా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని చూడండి, మీరు లౌకికమైనటువంటి వ్యవహారాల్లో మనసు ప్రశాంతం ఉండదు. నీకు ఇష్టమైనటువంటి వస్తువుని బజార్ నుంచి కొనుక్కొచ్చుకున్నావు అనుకోండి, పక్కనే ఎవరికో చూపిస్తావు, చూడు ఎట్లా ఉందో అని. ఎంత ఇది? ఆ 250, ఎందుకు మనం 250 తెచ్చింది? అయిపోయి ఈ సంతోషం కాస్త పోయింది, 25 రూపాయలతోటి సంతోషం పోయి. లేదా ఎవరన్నా 10 మందిలో ఇద్దరు అబ్బే ఏంటి ఇట్టుంది అని అన్నారు అనుకోండి, అప్పుడు పోద్ది. అందువల్ల లౌకిక వ్యవహారాలు అన్నీ కూడా అంతే. అదే పరమాత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఈ రకమైనటువంటి బాధపడాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉండదు. అందుకని మనసు కనుక పరమాత్మ వైపు పరిగెత్తు ఉంటే అల్పమైనటువంటి కోరికలన్నీ కూడా జారిపోతాయి మీ దగ్గర నుంచి. విషయ వస్తువులు విషయంలాగా అనిపిస్తూ ఉంటాయి. అందువల్ల నిర్మలత్వం అనేటువంటిది ఆటోమేటిక్గా నీకు కలుగుతుంది. అదే మానసికమైనటువంటి తపస్సు. ఇక రెండవది ఏమో సౌమ్యత్వం అన్నారు. మనసు సౌమ్యంగా ఉండాలి అంటే మెత్తగా ఉండాలి. మెత్తగా ఉన్నటువంటి అది ప్రేమ, దయ, కరుణ, హృదయం దవించిపోవటం, ఇవన్నీ కూడా ఉంటే మనసు మెత్తగా ఉంటుంది. అంతేగాని మనసు మెత్తగా ఉండటం అని అంటే మనసు అనేది ఒక వస్తువు కనుకైతే దాన్ని కాస్త ఏదైనా రాళ్ళు నీళ్ళు తీసుకొని పట్టవచ్చు, అట్లాంటిది కాదు మెత్తగా ఉండాలి. అందుకని మెత్తగా ఉండటం అంటే దయ, కరుణ, ఏమన్నా దీనులు ఉన్నారు, దీనుల పట్ల దయ ఉండాలి, లేదా సమానుల పట్ల స్నేహభావం ఉండాలి, లేదా పెద్దల పట్ల గౌరవం ఉండాలి. ఈ ప్రకారంగా ఉన్నట్టయితే మనసు అంతా కూడా సౌమ్యంగా ఉంటుంది. తన స్వార్థం కోసమో, తన యొక్క సుఖం కోసమో, తన యొక్క ప్రయోజనం కోసమో ఇతరుల్ని బాధించడానికి, హింసించడానికి వెనకాడకుండా ఉండేటువంటి వాడి యొక్క ముఖంలో క్రూరత్వం కల్పిస్తుంది. నా స్వలాభం కోసమని అవతల వాడు ఏమైపోతే నాకేమి అని అనుకుంటే వాడి ముఖంలో క్రూరత్వం కల్పిస్తుంది. కేవలం చుట్టూ ఉన్నటువంటి మనుషుల మీదనే కాదు, పశుపక్షాదుల మీద, జంతువుల మీద, సమస్తమైనటువంటి భూతకోట్ల మీద దయ అనేటువంటిది ఉండాలి. మనస్సు మృదువుగా ఉంటే ఎటువంటి ఉద్రిక్తలు ఉండవు, ఎటువంటి అలజడులు ఉండవు. ఇలా మనస్సును ప్రేమతో నింపుకొని కరుణ దయ కలిగి ఉండటమే మానసిక తపస్సు. ఇక మూడవది మౌనం. మౌనం అంటే మాట్లాడకుండా ఉండటం అనేటువంటిది మామూలు అర్థం. వ్యర్థమైనటువంటి ఆలోచనలు లేకుండా మౌనంగా ఉంటే మంచిదే. మరైతే అలా కాకుండా ఇంకేం చేయాలండి అంటే భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటే, అంటే మౌనంలో ఏం చేయాలంటే ఏవేవో ఆలోచించుకొని ప్రాపంచికమైనటువంటివి ఆలోచించుకుంటామంటే మనసు మళ్ళీ చెడిపోదు. అందుకని భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి, భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. అందుకనే దీన్ని మౌనం అని అంటే మననం అని అన్నారు. అంటే శాస్త్రాన్ని మననం చేయటమే నిజమైనటువంటి మౌనం. కొంతమంది దీని మీద సరైనటువంటి అవగాహన లేక మౌనంగా ఉండాలనుకున్నారు అనుకోండి, ఎవరో ఉన్నారు మౌనంగా ఇది ఏమిటో మంచిది అన్నారు, హాయిగా ప్యాక్ ఆడుకోవటం లేదా సినిమాలు చూడటం లేదా సీరియల్స్ చూడటం లేదా ఇట్లాంటి ఏవో కనుక చేస్తామంటే మౌనంగా ఉండి అది నిజమైనటువంటి మౌనంగా. అలాగనే గంట గంటకి ఏదైనా దొరికితే తింటా ఇలా కనుకుంటే అదే మౌనం అని అనిపిస్తుంది. అంతేకాదు ఈ మౌనం ఏమవుతుందంటే అసలు మాట్లాడకుండా ఉండాలనేటువంటి మౌనం, ఏదన్నా అవసరమైనప్పుడు కూడా అసహ్యం చేసుకోవాల్సి వస్తుంది. అంటే అది కూడా కొద్దిగా కష్టమైనటువంటిది. కానీ ఇలా కాకుండా వాక్కుని కనుక కట్టడి చేస్తే వాచిక తపస్సు అవుతుంది కానీ మానసిక తపస్సు కాదు. దీన్ని మౌనాన్ని ఎక్కడ చెప్పారు? మానసికమైనటువంటి తపస్సులో చెప్పారు. మరి మాట్లాడకుండా ఉంటే ఏమవుద్ది? వాచిక తపస్సు అవుద్ది. ఇది అక్కడ చెప్పాలా? అక్కడ కనుక చెప్తే మాట్లాడకుండా ఉండటమే మౌనం అని అక్కడ చెప్పుకునేవాళ్ళు. కానీ ఇక్కడ ఏం చెప్పారు? మానసిక తపస్సు అన్నారు. కాబట్టి మానసిక తపస్సు కావాలి, మౌనం మానసిక తపస్సు కావాలి అని అంటే మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే మనస్సు మౌనంగా ఉండాలి. మాట మౌనంగా ఉండటం కాదు, మనస్సు మౌనంగా ఉండాలి. అంటే మననశీలత్వమే మా మౌనం. ఇది మానసికమైనటువంటి తపస్సు యొక్క లక్షణం. నాలుగవది ఆత్మవినిగ్రహ అన్నారు. అంటే మనోనిగ్రహం, మనస్సుని కనుక అదుపులో పెట్టుకోవటం చాలా అవసరం. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానమైనటువంటిది మనస్సుని అదుపులో పెట్టుకోవటం. ఎందుకంటే మనస్సు కోతి లాంటిది, ఎటువైపు కనుక కదిలితే అటువైపు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మన మనసు దేని గురించి ఆలోచించిందో అటు ఆలోచనలు వస్తాయి. అది పోయిన తర్వాత ఇంకేదైనా గుర్తొచ్చిందనుకో ఇటుపక్క ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇదందరికీ మనకి మామూలుగా తెలిసినటువంటి విషయం. అయితే వర్తమాన విషయాలు కానీ, గతకాలపు జ్ఞాపకాలు కానీ, భవిష్యత్తులో వచ్చేటువంటి భయాలు కానీ, ఇవన్నీ కూడా మనిషిని అతలాకుతలం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏదో సమస్య ఉందనుకోండి, దాని గురించి ఆలోచించావు, మనసు చెడిపోతుంది. లేదా గతకాలం జరిగిపోయినటువంటి విషయాలే వచ్చినాయి, అప్పుడు ఆ రోజు అట్లా చేయకుండా చేసేది బాగుండేది అనేటువంటి ఆలోచన వచ్చింది, అప్పుడు మనసు చెడిపోయింది. ఎందుకంటే అప్పుడు అలా చేయటం వల్ల నీకు ఏదో నష్టం వచ్చింది, అలా చేయకుండా ఉంటే ఎంత బాగుండేది అని అంటాం. ఇక అదే 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 తవ్వుకోవటం. అలాగే భవిష్యత్తుకి సంబంధించినటువంటి భయాలు, రేపు ఏమవుతుందో, నా ఆరోగ్యం ఎట్టుంటుందో, నాకు నా పరిస్థితి ఎట్టుంటుందో, ఆర్థిక పరిస్థితి ఎట్టుంటుందో, ఇల్లు వాకిలు ఉంటుందో ఉండదో, ఇట్లాంటి ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనసు చెడిపోతాం. అందుకని ఈ మనస్సును జపధ్యానాలతో ప్రాణాయామంతో ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇలా ప్రయత్నించి మనస్సును స్వాధీనంలో ఉంచుకోవటం మానసిక తపస్సు. ఇక ఐదవది భావ సంశుద్ధి అన్నారు. మనసులో ఉన్నటువంటి భావాలన్నీ కూడా శుద్ధమైనవి పవిత్రమైనవి కావాలి. జ్ఞానసిద్ధిని పొందాలంటే భావసిద్ధి ఉండాలి, భావశుద్ధి ఉండాలి. భావాలన్నీ కనుక శుద్ధమైతే జ్ఞానం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఎందుకనంటే మన యొక్క మనస్సు ద్వారానే మనం ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకుంటాం, మోక్షం అనేటువంటిది కలుగుతుంది. ఎందుకనంటే అసలు మనస్సే ఆత్మ. ఈ మనస్సును ఎప్పుడైతే శుద్ధం చేసావో అది ఆత్మ అవుద్ది. అందుకని ఇది ఎంత ప్రధానమైందంటే ఈ భావ సంశుద్ధి అనేటువంటిది, నీ మనస్సును శుద్ధం చేసుకుంటే చాలు, అంటే మనసులో ఉన్నటువంటి మలినాలను పంపించేసుకుంటే చాలు, ఆ మనసు కాస్త ఆత్మగా అవుతుంది, ఆత్మ నేనే అవుతుంది. కాబట్టి నేను అనగానే మన యొక్క దృష్టి అక్కడ పడిపోతాం. ఇది మానసిక తపస్సు. ఇలా శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు, వీటి వల్ల ఆత్మజ్యోతి మనకు అందుతుంది, ఆత్మానుభూతికి ఆటంకాలు కూడా తొలగిపోతాయి. శారీరక తపస్సు ఎలాంటిదంటే ప్రమిద లాంటిది, వాచిక తపస్సు ఎలాంటిది అంటే అందులో వేసేటువంటి ఒత్తి లాంటిది, మరి మానసిక తపస్సు ఎట్లాంటిది అని అంటే దాన్ని వెలిగించేటువంటి జ్యోతి లాంటిది. ఈ మూడు కూడా ప్రతి వ్యక్తి చేయాల్సింది. మనమేం చేస్తామంటే అక్కడ మనకి చెబుతుంటారు, ఇదిగో ఇట్లా దీపారాధన చేస్తే మంచిది, అదిగో అది చేస్తే మంచిది, ఇది అది చేస్తే మంచిది. అసలు ఏమిటి వ్యవహారం అని అంటే అదిగో ప్రమిద ఏమిటంటే శారీరక తపస్సు, ఒత్తి ఏమిటంటే వాచిక తపస్సు, అందులో వాళ్ళకి పోసేటువంటి ఆవునే ఏమిందనంటే మానసిక తపస్సు. ఈ మూడు కనుకుంటే ఆత్మజ్యోతి వెలుగుతుంది. అదిగో అట్లా ఈ మూడింటిని కూడా మనం సాధించడానికి ప్రయత్నం చేయాలా. ఎందుకంటే వారి వారి గుణాలను బట్టి వాళ్ళు వాళ్ళు చేసేటువంటి తపస్సు ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఆ మూడు రకాలైనటువంటి తపస్సును కూడా ఇది చెప్పబోతాం. అంటే సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, మానసిక తపస్సు, తామసిక తపస్సు. సాత్విక, రాసిక, తామసిక అనేటువంటి మూడింటిని ఇప్పుడు చెప్పబోతున్నారు. ఇప్పుడు చెప్పిన మూడు కూడా తపస్సు, ఒక్క తపస్సే అది. కానీ ఇక చెప్పబోయేటువంటి సాత్విక, రాజసిక, తామసిక అనేటువంటి మూడు కూడా వేరువేరు, అంటే ఎలా చేస్తున్నావు అనే దాన్ని బట్టి ఆధారమవుతుంది. మరి వాటిని కూడా మనం తెలుసుకోవాలా, వాటిని మీరు తెలుసుకోవాలి.